ಉದಿನ ಮಹಾವಿಷ್ಣು ಗೋಸ್ವಾಮಿ ಆಯ್ತು ಬಾಗಾ ಪಂಡಿನಟುವಂಟು ವಯಸ್ಸು ತಾತ ಜೀವಿತದಲ್ಲಿ ಎಂಥ ಅನುಭವ ತಾತ ವಿದ್ವಾನುಡು ತಾನು ಕ್ಲಾಸುಲ್ಲೋ కొన్ని విషయాల గురించి చెప్పుకుంటున్నా. బ్రహ్మదేవుడి ప్రార్థన ఉంది భాగవతంలో, మూడో స్కందం 9వ అధ్యాయంలో 8వ శ్లోకం. ఆయన భగవంతుడి బ్రహ్మదేవుడు, వీరు జగన్నాటక సూత్రధారి. ఈ జగత్తులు అందరూ కూడా ఆకలి, దప్పిక, చలి, వాతం, శీతాకాలంలో దగ్గు, ఎండాకాలంలో వేడిమి, వానలు, ఇవన్నీ కూడా మనుషులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తర్వాత సెక్స్ కోరికలు, తర్వాత వదలనటువంటి కోపం, బ్రహ్మదేవుడు అంటున్నాడు ఎవరైతే వీటికి లోన్ అవుతూ ఉంటారో వాళ్ళు, వాళ్ళని చూసి మనం జాలిపడాలా, వాళ్ళకి ఏ రకంగా సహాయం చేయాలనేటువంటి ఆతృత మనకు ఉండాలా అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. దానికి వ్యాఖ్యానం చేస్తూ మహారాజు, ఈ వాతదోషానికి ఉపశమనం వాతదోషం అంటే గాలి. మన శరీరంలో వాయు ప్రసారం బాగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. ఇక్కడైతే శరీరం అంతా వాయు ప్రసారం సరిగ్గా లేనప్పుడు మనకి రకరకాల రోగాలు, పక్షవాతం అని చెప్పి గుండెపోట్లు అని ఇట్లన్నీ వస్తూ ఉంటాయి. వాత దోషానికి బ్లాక్ సాల్ట్, సైంధవ లవణం, దానికి ఉపశమనం కలిగిస్తుంది. సో లవణాలు మన శరీరంలో వాయువుల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అటు వాత దోషం ఉండేటువంటి వాళ్ళు కొద్దిగా ప్రతిరోజు స్టోన్ సాల్ట్, సైంధవ లవణాన్ని తీసుకోవాలి. ఆయన ముసల్తనాన్ని గురించి చెబుతా, ముసల్తనానికి జవాబు ఏం లేదు, కానీ ముసల్తనంలో మనం రెండు విషయాలకి మనం ధ్యానం చేయాల. ఒకటి వచ్చి కోపతాపాలు లేకుండా ప్రశాంతంగా సంతోషంగా ఉండాలా. కోపం వల్ల మనకి హార్ట్ అటాక్, మనకి బ్రెయిన్ స్ట్రోక్ ఇట్లాంటి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఉండేటువంటి వాతావరణం ఎప్పుడు ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోవాలా, లేకపోతే మనకి దెబ్బ కొడుతుంది. రెండోది కొద్దిగా సైంధవులు అవడం, కొద్దిగా వాత దోషాలు కనిపించినప్పుడు కొద్దిగా సైంధవులు అవడాన్ని సేవించాలి. రోగం పోయినా పోయినా మనుషులు సహించడం నేర్చుకోవాలా. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి జేబులు ఖాళీ చేసుకుని ఆ టెస్టులు ఈ టెస్టులు, దానివల్ల మనం ముసలితనాన్ని మళ్ళీ మనం వయసులోకి తెచ్చుకోబోవటం లేదు, డబ్బులు పాడు చేసుకోవడం తప్ప. తర్వాత భాగవతం యొక్క 11వ స్కందంలో 23వ అధ్యాయం 42వ శ్లోకం ద్విజవాచ నాయంజనోమే సుఖదుఃఖహేతుర్ నా దేవాత్మ గ్రహకర్మకాల మనఃపరం కారణం అమానంతి సంసార చక్రం పరివర్తయ్యేది అత్. నిజానికి ఈ భాగవతం చెబుతుంది, నిజానికి మన సుఖానికి కానీ దుఃఖానికి కానీ ఇతరులు ఎవరు కారణం కాదు, దేవతలు కూడా కారణం కాదు, మన శరీరం కూడా కారణం కాదు, మన గ్రహాలు కూడా కారణం కాదు, కాలం కూడా కారణం కాదు, మన గత జన్మలు చేసిన కర్మలు కూడా కాదు, మన తలకాయే, ఇట్ ఇస్ ది మైండ్. మన ప్రస్తుతం ఉండే మన ఆలోచనలే మన పరిస్థితులకు అంత కారణం. మన ఆలోచనలు బట్టే మనకు సంతోషం దుఃఖం కలుగుతాయి. ఇదే జీవితంలో తిరుగుతూ ఉంటుంది. అది మనిషి మనస్సుని సరిగ్గా ఉంచుకోవడం నేర్చుకోవాలా, అది భక్తి ద్వారా వీలవుతుంది. దురాశయ అనే శబ్దం వస్తుంది, దాని గురించి చెబుతో. దురాశయ అంటే మీన్ మైండెడ్నెస్. మీన్ మైండెడ్ అంటే నీచమైనటువంటి ప్రవృత్తి. మన జీవితంకు ఉద్దేశం వచ్చి భక్తి చేయడం అని ఉదాహరణ చెబుతున్నాడు. మనం పంజాబ్ పోవడానికి పంజాబ్ మెయిల్ ఎక్కాల్సి ఉంటుంది. మనం వెయిటింగ్ రూమ్లో పంజాబ్ మెయిల్ కోసం వెయిట్ చేస్తున్నాము కాబట్టి అప్పుడు మన యొక్క సావధానం కానీ మన యొక్క అడగడం కానీ పంజాబ్ మెయిల్ గురించి కదా. స్టేషన్లో ఎన్నో బళ్ళు వచ్చిపోతూ ఉంటాయి, మరి కాస్త మనం పంజాబ్ వెళ్ళాలి, పంజాబ్ మెయిల్ ఎక్కాలి, వస్తుంది లేదు చూసుకోవడం, 12వ నెంబర్ మీద ఏం ట్రైన్ వస్తుంది, 20వ ట్రైన్ మీద వస్తుంది, ఏ అనౌన్స్మెంట్లు అవుతున్నాయి, కానీ మనం అట్లా మనం భక్తి మీద అట్లా జీవితాన్ని కాన్సన్ట్రేట్ చేయాలా. మైండ్ డైవర్ట్ అయినట్లయితే మనం జీవితంలో పతనాన్ని పొందుతాం కాబట్టి ఆయన అంటున్నాడు. జీవితంలో మనం వెయిటింగ్ రూమ్ కాన్షియస్నెస్ బిఫోర్ వీ డెవలప్ కృష్ణ కాన్షియస్నెస్. మనం వెయిటింగ్ రూమ్లో ఉన్న మన ట్రైన్ గురించి ఎప్పుడు జాగ్రత్తగా ఎదురు చూస్తూ సమాచారాన్ని, అదేవిధంగా జీవితంలో మనం అజాగ్రత్తగా ఉన్నప్పుడు తర్వాత మనం కృష్ణ భక్తిని పెంపొందించుకోగలుగుతాం. మనకి వెయిటింగ్ రూమ్ కాన్షియస్నెస్ ఉన్నప్పుడు మనం ఏది అవసరమో ఏది అనవసరమో, తర్వాత మనకుండేటువంటి నీచ స్వభావాన్ని వదిలిపెట్టడం, ఎందుకంటే మనం ట్రైన్ తప్పిపోవచ్చు. అదే రకంగా ఇతరుల గురించి మనం ఈర్ష్యపడ్డం, వాళ్ళ యొక్క మంచి పరిస్థితులు చూసి, ఇవన్నీ కూడా మనం కృష్ణ చైతన్యాన్ని పొందడానికి బాధగా తయారవుతాయి. ప్రభుపాద ఇచ్చినటువంటి సంస్థను మనం గట్టిగా పట్టుకుని ఉంటే మనలో కూరుకుపోయి ఉన్నటువంటి, మనలో తిష్ట వేసుకున్నటువంటి మన నీచ స్వభావాలన్నీ మెల్లిగా పోతాయి. కాబట్టి మనం ఇతరులకి ఏదైనా చేయడానికి ముందు మనం అంటేనే మనకి దయ ఉండాలా, మనం ఎట్లా మన స్వభావాన్ని సరి చేసుకోవాలా, ఇంగ్లీష్లో చెబుతారంట బెటర్ టు ఫర్గివ్ అండ్ ఫర్గెట్, అంటే మనం క్షమించడం, తర్వాత దాన్ని మళ్ళీ గుర్తుపెట్టుకోకుండా ఉండడం. అలాంటి స్వభావం గల వాళ్ళు ప్రశాంతంగా బతకగలుగుతారు. ఎవరైతే క్షమాగుణాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే జరిగిన దాన్ని మర్చిపోరో, అటువంటి వాళ్ళు కుళ్ళుతో ఉంటారు, లేదా అటువంటి వాళ్ళు మరుగుతూ ఉంటారు. అది మళ్ళీ మధ్య మధ్యలో అది పేలుతూ ఉంటుంది. మనం భక్తి చేస్తున్నాం, దాని ఉద్దేశం క్షమాగుణాన్ని పెంచుకోవడానికి. అది సూర్యప్రకాశం లాంటిది. ఎవరైతే క్షమాగుణాన్ని కలిగి ఉంటారో అటువంటి వాళ్ళు భగవంతుడి నుంచి క్షమని అడగడానికి వాళ్ళకి హక్కు ఉంటుంది. మన ఇతరులను క్షమించకుండా మనం చేసిన పాడు పనులకు భగవంతుని క్షమించుకుంటే ఆయన మనల్ని ఎందుకు క్షమిస్తాడు? జింక ఉదాహరిస్తున్నాడు. జింక మామూలుగా రజోగుణం, జింక యొక్క స్వభావము రజోగుణాన్ని. త్రేతాయుగంలో మారీచుడు రావణుడు సీతను అపహరించడానికి బంగారు జింక రూపం ఎత్తొచ్చాడు మరీచి రాక్షసుడు. దానివల్ల అంతా కూడా గందరగోళం అయింది. అదేవిధంగా మహారాజ్ భరత్ ఆయన వయసులో ఉన్నప్పుడు తపస్సు చేయడానికి పెళ్ళాం బిడ్డల్ని రాజ్యాన్ని వదిలిపెట్టి, కానీ ఆయన అడవిలో ఒక జింకని దాని మీద జాలిపడి వెళ్ళి ఆయన తన తపస్సు నుంచి భంగపడ్డాడు. జింకల యొక్క స్వభావం అంట, జింకలు అజాగ్రత్తగా ఉంటాయి, అవి ఆపోజిట్ సెక్స్ చూసినప్పుడు వాటికి ఇంకేమి కనపడదంట. రోడ్డు దాటుతున్నప్పుడు కూడా ఎదురుకుండా ఆడ జింక ఉంటే రోడ్డు మీద ఏమొస్తున్నాయి, అందుకే అప్పుడప్పుడు అడవుల్లో జీపులు పోతున్నప్పుడు దాని కింద జింకలు పడి వస్తూ ఉంటాయంట. భక్తులు వాళ్ళకి ఇతరులు చేసినటువంటి దానికి చెప్పించేటువంటి శక్తి ఉంటుంది. కానీ ఇతరులు వాళ్ళు ఏమన్నా అన్నా కూడా కానీ వాళ్ళు తొందరపడరంట. తిరస్కృత విప్రలబ్ధ సప్త క్షిప్త అతాపి నశ్యత ప్రతికొరువంతి తద్భక్త ప్రభువపి. భగవంతుడి భక్తులు వాళ్ళు ఎంత సహనశక్తి కలిగి ఉంటారంటే వాళ్ళ పరువు తీసినా, వాళ్ళని మోసం చేసినా, వాళ్ళని చెప్పించినా, వాళ్ళని మనం ఆందోళన పెట్టినా, వాళ్ళని నిర్లక్ష్యం చేసినా, వాళ్ళని చంపినా కూడా వాళ్ళు దానికి ప్రతీకారం తీర్చుకోవాలని భక్తులు ప్రయత్నం చేయాలంట. ఎందుకంటే ఏదో రోజు మనం చనిపోవాలా, జరుగుతున్నది మన కర్మల అనుసారం అటు వాళ్ళు ఎవరిని తప్పు పట్టకుండా చూస్తూ ఉంటారంట. ఏ రకంగా భగవంతుడితో మనకి ఐదు రకాల సంబంధాలు ఉన్నాయి. శాంతరసం, దాస్యరసం, సఖ్యరసం, వాత్సల్య రసం, మాధుర్య రసం. అదే రకంగా భక్తి లేనటువంటి వాళ్ళకి సంసారంలో ఐదు దుర్గుణాలు వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటాయి. అంటే భక్తి ఉన్నవాళ్ళు భగవంతుడితో ఐదు రకాల సంబంధాలు, భక్తి లేనటువంటి వాళ్ళ సంసారంలో ఐదు రకాల ఇతరులతో వ్యవహారం చేసి వాళ్ళ జీవితాన్ని ఏంటి, ఒకటి ఏంటంటే అదంతా కూడా ఈర్ష్య కారణంగా ఇంకోళ్ళని మనం పరువు తీయడానికి ప్రయత్నం చేయడం, ఇంకోళ్ళని మనం అగౌరవపరచడానికి ప్రయత్నం చేయడం, ఇంకోళ్ళకి మనం వాళ్ళ గురించి చెడుగా ఆలోచించడానికి ప్రయత్నం చేయడం, వాళ్ళని నిర్లక్ష్యం చేయడం, వాళ్ళని చంపడం. ఇట్లా మనకి రోగం పెరుగుతూ ఉంటే అది అంతవరకు పోతుంది. అంటే మొదట్లో వాళ్ళ గురించి చెడుగా మాట్లాడతాం, వాళ్ళని అగౌరవపరుస్తాం, వాళ్ళకి కీడు జరగాలని కోరుకుంటాం, వాళ్ళని మనం నిర్లక్ష్యం చేస్తాం, చంపడానికి కూడా ప్రయత్నం చేస్తాం. అంటే భక్తి లేకపోతే మనిషి వీటికి వశమయ్యి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాడు. అంటే ఆయన భౌతిక జీవితం అంటే, భౌతిక జీవితం అంటే ఆయన చెప్తాడు లైఫ్, లైఫ్లో LIFE, ఎల్ అంటే లామెంటేషన్, జరిగిన దానికల్లా మనం వెనకాల ఆలోచన చేస్తూ ఉండడం. తర్వాత ఐ అంటే ఇల్యూజన్, ఇల్యూజన్ అంటే మనం భక్తి కాకుండా మనం భ్రమపూర్వకంగా ఆలోచిస్తుండే, నేను ఈ శరీరం అనుకుని సంసారం సంబంధించి ఆలోచిస్తున్నాం. తర్వాత మనం ఎప్పుడు జీవితంలో భయం భయంగా బతుకుతూ ఉంటాం, ఫియర్. ఈ అంటే ఎన్వి. మనకి ప్రతి మనిషి కూడా ఈ సంసారంలో ఈర్ష్య అనేది ఉంటుంది. కాబట్టి జరిగిన దానికి ఏడుస్తూ ఉండడం, విషయాలను అర్థం చేసుకుంటూ భ్రమలో బతకడం, తర్వాత మనకి ఎన్నో భయాలు ఉంటాయి, తర్వాత ఈర్ష్య. స్పిరిచువల్ లైఫ్లో కూడా దానిలో కూడా లైఫ్ అనే శబ్దం వస్తుంది. మెటీరియల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్. మెటీరియల్ లైఫ్ అంటే చెప్పాం కదా, లామెంటేషన్, ఇల్యూజన్, ఫియర్ అండ్ ఎన్వి. కానీ స్పిరిచువల్ లైఫ్లో దాన్ని లైఫ్కి వేరే అర్థం చేయొచ్చు. ఎల్ అంటే లవ్, అందరి ఎలా ప్రేమ కలిగి ఉండడం. ఇన్స్పిరేషన్, మనం ఇప్పుడు కూడా ఉత్సాహంగా నేర్చుకోవడానికి జీవితంలో జరుగుతుందని చెప్పి LIFE అంటే ఫ్రీడమ్. మనం ఈ గుణాల బానిసత్వం నుంచి, తత్వరతమ గుణాల నుంచి బయటపడడం. తర్వాత ఎంథూజియాజం, ఈ అంటే ఎంథూజియాజం, భగవంతుడి సేవలు ఎంత ఉత్సాహాన్ని కలిగి ఉండడం. కాబట్టి ఈ సంసారంలో ప్రతి ఒక్కళ్ళు నిజంగా ఎంతమందితో ఉన్నా కూడా అందరూ ఒంటరిగానే బతుకుతున్న వాళ్ళంట. ఇక్కడ ఎవరు మనకి తోడెవరు లేరు, ప్రతి ఒక్కళ్ళు ఒంటరిగానే బతుకుతున్నారు. మన కర్మని ఇంకోళ్ళు తీసుకోలేరు, మన కర్మని ఇంకోళ్ళు ఎవరు తగ్గించలేరు, మన కర్మని ఇంకోళ్ళు పంచుకోలేరు, మన కోసం ఇంకోళ్ళు చావరు. మనం చనిపోయినప్పుడు మనతో పాటు ఎవరు చావరు. కాబట్టి మనిషి భగవంతుడిని గట్టిగా నమ్ముకుని బతకడం అలవాటు చేసుకోవాలా. మనం అడవిలో ఉన్నా కూడా కృష్ణుడు నాతో ఉన్నాడు, ఆయన నన్ను కాపాడుతానని మనం అభయంతో మనం భయం లేకుండా బతకాలను. ఒకసారి ద్వారకలో మహారాజు ప్రచారం కోసం బిల్డింగ్ అదే తీసుకున్నాడు. దాంతో ఇంటి యజమాని భక్తులంటే ఈర్ష్యపడి వాళ్ళు ప్రశాంతంగా బతుకుతుంటే చూడలేక అది ఇది సతాయించడం ప్రారంభించాడు. ఖాళీ చేయమన్నాడు. అప్పుడు మహారాజు అన్నాడు, కృష్ణ భక్తులతో పోట్లాట అంటే అది మనుషులతో పోట్లాట కాదు, అది కృష్ణుడితో పోట్లాడని ఆయన అర్థం చేసుకోవాలా. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు భక్తులు వెంట ఉంటాడు. కాబట్టి ఎవరైనా కృష్ణ భక్తులతో గొడవ పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఆలోచించాలా, వాళ్ళు కృష్ణుడితో గొడవ పెట్టుకోవాలా, లేదా కృష్ణుడి శరణ పొందాలంటే మనం భక్తులతో సహకరించాలా. తర్వాత ఆయన చేత కృష్ణుడి లక్షణం, ఆయనకి ఎప్పుడు ఓడిపోయేటువంటి లక్షణం లేదంట. భగవంతుడు కృష్ణుడు ఎప్పుడు గెలిచే. కాబట్టి మనం జాగ్రత్త ఉండాలి, కృష్ణుడితో పోట్లాడే దిగినప్పుడు తుడిచిపెట్టుకుపోతా అని మనకి తెలియాల. మన ప్లాన్ ప్రకారం పనులు అవుతున్నట్టయితే నన్ను చంపిన అది శుభమే. ఎందుకంటే కృష్ణ భక్తులు అయినప్పుడు ఏది జరిగినా కూడా మన మంచిగా జరుగుతుంది. ఆయన జోకేస్తున్నాడు, వాడు ఇంటి యజమాని మనం అంటే పడక ఇది చేసినామని. మనం ద్వారకలో బతుకుతున్నాం, మనం చనిపోయినా కూడా మనకి ఇబ్బంది అయింది, భగవంతుడు ధామాలలో బతుకుతున్నాం. తర్వాత భాగవతం తిరుగు చేస్తున్నాడు. ఒక సాధువుకి కదా ఆడవాళ్ళకి అందం ఉన్నట్టు, ఒక సాధువుకి అందం అంటే ఆయన క్షమాగుణం. ఎప్పుడైతే ఇంకో చోట కూడా మనం చెప్పాము, సంసారంలో వచ్చే వాళ్ళ కోపం అది రాతి మీద గీతల్లాగా పర్మనెంట్గా ఉండిపోతుంది. భక్తులకు వచ్చేటువంటి కోపం అది నీళ్ల మీద గీతల్లాగా, నీళ్ల మీద రాస్తాము అది వెంటనే పోతుంది. అంటే భక్తులు ఆ రకమైనటువంటి స్వభావాన్ని వాళ్ళు కల్టివేట్ చేసుకోవాలా. ఈ మూడో స్కందం 7వ అధ్యాయంలో 14వ శ్లోకం, అశేష సంక్లేశ సమం విదత్తే గుణానువాద శ్రవణం మురారే కింబా పునస్త చరణారవింద పరాగసేవ రతిరాత్మ లబ్ధ. మనం భగవన్నామాన్ని భగవంతుడి గుణగానాల్ని మనం కీర్తన చేసినప్పుడు మనకుండేటువంటి క్లేశకర పరిస్థితులన్నీ కూడా తగ్గడం ప్రారంభమవుతుందంట. మరి కేవలం భగవన్నామాన్ని మనం జపం చేసుకుంటుంటే అలా కలిగితే ఇంకెవరికైతే భగవంతుడి ప్రతి ఆకర్షణ ఉంది అటువంటి వాళ్ళకి ఎంత శుభం కలుగుతుంది.
ఏ రకంగా గుడివాడి చేతిలో ఉండేటువంటి దీపం అతనికి చూడడానికి సహాయపడదు, గుడివాడి దీపం పెట్టుకుంటే ఆయనకి కనపడుతుంది. అదే రకంగా ఈ శాస్త్ర ఉపదేశాలు ఎవరైతే దాన్ని పాటించడానికి ప్రయత్నం చేయరో అటువంటి వాళ్ళకి శాస్త్ర ఉపదేశాలు విన్నా కూడా ప్రయోజనం ఉంది. శాస్త్ర ఉపదేశాలు విన్నప్పుడు అటువంటి పాటించాలా? అలా కానట్టు గుడ్డివాడి చేతిలో దీపంలాగా మనం అన్ని విన్నా చదివినా కూడా మనకేమి ప్రయోజనం ఉండదు. అదే రకంగా పాటించినటువంటి వాడి జ్ఞానం ఎవరైతే నేర్చుకున్నటువంటి విన్నటువంటి జీవితంలో పాటించరో అటువంటి ఉండేటువంటి జ్ఞానం గాడిద మీద బరువులాగా, గాడిద ఎన్నో బరువులు వస్తూ ఉంటుంది, ఎన్నో పుస్తకాలు గాడిద మీద మనం భాగవతం భగవద్గీత దానికి అది కేవలం బరువులాగే ఉంటుంది, ఎందుకంటే అది నేర్చుకునే అవకాశం లేదు. భాగవతంలో ఒక శ్లోకం, మయి నిర్బద్ధ హృదయ సాధవో సమదర్శన వసే కుర్వంతి మాం భక్త్య సశ్రీయ సత్పతి యత. ఒక పతివ్రత స్త్రీ తన చక్కటి స్వభావం వల్ల భర్తను అదుపులో పెట్టుకుంటుందో, అదేవిధంగా శుద్ధ భక్తులు వాళ్ళందరితో సమానంగా ఉండి కృష్ణుడి ప్రతి వాళ్ళు ఆసక్తి కలిగి ఉండి ఎప్పుడు వాళ్ళ హృదయాల్లో కృష్ణుని గురించి ఆలోచిస్తూ ఆ రకంగా ఉండడం వల్ల నన్ను వాళ్ళు అదుపులోకి తెచ్చుకోగలుగుతారు అని భాగవతం చెబుతుంది. యదృశ్యయోపన్నేన సంతుష్టో వర్తతే సుఖం, నా సంతుష్టో త్రివిర్లోకైర్ అజితాత్మోప ప్రసాదితై. ఇది వామందేవుడు బలిమారాతో అన్నాడంట. జీవితంలో భగవంతుడు మనల్ని ఏ పరిస్థితులు పెడితే మన కర్మల వల్ల దాంతో మనం రాజీ పడాలా, సంతోషంగా ఉండాలా. ఇది మనం అసంతోషం ఉండడం వల్ల ఇంకా జీవితాన్ని పాడు చేసుకుంటాం. నిజానికి ఇంద్రియాల మీద అదుపులో లేనటువంటి వాడు అతను మూడు లోకాలను పొందినా కూడా ఇంద్రియాలు అదుపులో లేని కారణంగా అతను సంతోషాన్ని పొందలేడు. యథా ప్రయాంతి సమయాంతి శ్రోతో వేగేన బాలుక సంయోజ్యంతే వియోజ్యంతి తథా కాలేన దేహిన. భాగవతం అప్పుడప్పుడు ఇసుక రేణువులు నీటి ప్రవాహంలో ఒక దగ్గరకు వస్తాయి, మళ్ళీ వేరవుతూ ఉంటాయి అలలతో. అదే రకంగా జీవులు కొన్ని శరీరాలు పొంది కొంతమందికి దగ్గర అవుతూ ఉంటారు, ఆ తర్వాత కాల ప్రభావంలో మళ్ళీ వాళ్ళు వేరైపోతూ ఉంటారు. కాబట్టి మన అటాచ్మెంట్ కేవలం కృష్ణుడితో పెట్టుకోవాలి. ఆయన మహారాజ్ ఈ రోజులు మైక్రోవేవ్ కదా, ఆ మైక్రోవేవ్ అని తమాషాగా మైక్రోవే అంటే కాకుల్లాగా బతకడం, అంటే ఆధునిక సభ్యత అంటే రబ్బిష్. మైక్రోవే నేను కాకులా, కాకులు ఏం చేస్తూ ఉంటాయి చెత్త కుండీల దగ్గర. ఆ రంగం మనకి ఇన్ని చదువులు ఉన్నాయి ఉన్నా కూడా భగవంతుడు మనం తిరగనట్లయితే అదంతా కూడా చెత్త బతుకే. నిజానికి చెబుతున్నాను, ఇంగ్లీష్ భాష అది ప్రభుపాద సంస్కృత గ్రంథాలని ఇంగ్లీష్లో రాయడం వల్ల నిజానికి భాష అంతా కూడా డెడ్ లాంగ్వేజ్ అంట. కృష్ణుడు గుణగాలం లేని భాష అంతా కూడా అది మృత్యుకే దారితీస్తుంది. విధంగా ఇంగ్లీష్లో ప్రభుపాద భగవద్గీతని భాగవతాన్ని ప్రింట్ చేసి ఇంగ్లీష్ భాషను ఆయన ఉద్ధరించినాడు. గురవే బహవో సంతి శిష్య వితపహారక, సద్గురవో దుర్లభం దేవి శిష్య సంతాపహారక. ఎంతోమంది గురువులు ఉంటారు ఈ ప్రపంచంలో, వాళ్ళు శిష్యుల యొక్క డబ్బుని సంపత్తిని వాళ్ళు తీసేసుకుంటారు, కానీ నిజమైనటువంటి గురువు శిష్యుల యొక్క దుఃఖాన్ని వాళ్ళ యొక్క బాధల నుంచి వాళ్ళని బయట పెడతారని చెప్పి శివుడు పార్వతీ దేవత అంటున్నాడు. అంటే వైష్ణవులు యమరాజు ఆయన భక్తి చేసే వాళ్ళకి ఊరట కలిగే పద్ధతిలో అజామిలో పాఖ్యానంలో అన్నాడు, జివ్వానావక్తి భగవద్ గుణనామధేయం చేతశనాస్మరతి తశ్శరణారవిందం కృష్ణాయ నానమతి ఎస్సీర ఏకదాపి తన్ అనయత్వం అసతో కృత్ విష్ణుకృత్యన్. యమదూతలతో యమరాజు అంటున్నాడు, నా దగ్గరికి ఎవరిని తీసుకురావాలంటే ఏ పాపిస్టులు అయితే వాళ్ళ నాలికని భగవన్ నామం జపం చేయడానికి వాడరు, భగవంతుడి గుణగానాలు చేయడానికి వాడరు, ఎవరి మనస్సు అయితే కృష్ణుడి చరణాలను ధ్యానించదో ఒకసారి కూడా, ఎవరి తలకాయ అయితే కృష్ణుడి ముందు మోకరిల్లదో అటువంటి వాళ్ళని మాత్రమే నా దగ్గరికి తీసుకురండి. ఎందుకంటే వాళ్ళు మనిషిగా విష్ణువు ప్రతి వాళ్ళకు ఉండేటువంటి బాధ్యతల్ని వాళ్ళు విస్మరించారు. మానవ జీవితంలో కేవలం మనకి భగవంతుడి ప్రతి ఉండేటువంటి బాధ్యత చూస్తే మన పని, అలా చేయని మూర్ఖుల్ని వీళ్ళందరినీ నా దగ్గరికి తీసుకురండి. అంటే ఎవరైతే కృష్ణుడి వైపుకు చూస్తారో అటువంటి వాళ్ళని నా దగ్గరికి తేవక్కర్లేదు. ఒక స్టోరీ చెబుతున్నారు, ఒకనొక సమయంలో ఎంతో వికృతంగా ఉండేటువంటి ఒక పిల్లవాడు ఉండేవాడు. ఆయనకి చిన్న ముక్కు, ఆయన ఎంతో దరిద్రంలో ఉండేవాడు. ఆయన పెళ్ళి కూడా ఆయన ముక్కు కొద్దిగా అందరి ముక్కులాగా లేకుండా కొద్దిగా అసహ్యంగా ఉంది కాబట్టి ఆయన వెతికి అలాగే తనలాంటి ముక్కున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఊళ్ళో వాళ్ళంతా కూడా వాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు ముక్కు లేని జంట అని చెప్పి, దానివల్ల వాళ్ళకి ఎంతో బాధ కలిగేది. అందుకని ఆయన భగవంతుని ప్రార్థించి ఈ పరిస్థితిని బయటపడాలనేటువంటి కోరిక కలిగి ఆయన అడవికి వెళ్ళాడు. ఆయన ఎంతో ఎన్నో రోజులు గట్టిగా తపస్సు చేసి ప్రార్థనలు చేసి భగవంతుని ప్రసన్నుడు చేసుకున్నాడు. భగవంతుడు అన్నాడు, ఆల్ రైట్, నేను నీకు 3 వరాలు ఇస్తున్నాను. కోరుకోమన్నాడు. తను వెంటనే ఇంటికి పరిగెత్తుకెళ్ళి తన భార్యతో చెప్పాడు, ఇంకా భగవంతుడు మనకి 3 వరాలు ఇస్తాడంట, మనం ఏం కోరుకోవాలని చెప్పి. అంటే ఆయన మొదట మనకి సంపద కావాలని చెప్పి భార్య అందంట, మనకి మన దరిద్రం పోవడానికి సంపత్తిని కోరుకుందామని చెప్పి. కానీ మనకి మన ముక్కులు అందంగా ఉండాలా అని చెప్పి ఈయన అన్న భర్త అన్నాడు. అంటే ఆయన భార్య ముక్కేలా ఉన్నా పర్వాలేదు, మనకి మనం డబ్బును కోరుకోవాలంటే భర్త మనం పోయి తపస్సు చేసేది ముక్కుల కోసం, నువ్వు గమనుండని చెప్పి మాకు ముక్కులు ఇవ్వండి అని చెప్పి కోపంలో అట్లా అనడం వల్ల అతను ఒళ్ళంతా కూడా ముక్కులు వచ్చేసినాయండి మొదటి కోరికతో. ఆ ముక్కులు అందంగానే ఉన్నాయి భగవంతుడు ఇచ్చినవి, కానీ ఒళ్ళంతా కూడా ముక్కులు ఇట్లాంటివి. కాబట్టి వాళ్ళకి ఇంకా ఇబ్బంది కలిగింది. కాబట్టి ఈ మాట 2వ సారి ఏం అడిగారు, ఈ ముక్కులు పోవాలని చెప్పి. అప్పుడు ఉన్న ముక్కు కూడా పోయిందంట, దానివల్ల వాళ్ళు ఇంకా అసహ్యంగా తయారైనారు. ఇంకా మనకు ఒక్కటే అవకాశం ఉంది, జాగ్రత్తగా మనం కోరుకోవాలా అని చెప్పి వాళ్ళు ఏది మనం కరెక్ట్గా అడగాలని చెప్పి వాళ్ళు ఇంకేం చేయాలో తెలియక మనం ముక్కులు అడిగితే ఒళ్ళంతా ముక్కులు వచ్చాయి, ముక్కు వద్దంటే ఉన్న ముక్కు కూడా పోయింది. కాబట్టి మనకి వెనకటి ఉన్న పద్ధతిలోనే ఉండాలని చెప్పి ఆ రకంగా దాని ఈ స్టోరీ చెప్పడానికి ఉద్దేశం, మనం మానవ జన్మ దొరికితే ఈ పనికి మళ్ళీ ఇది మారాలి అది మారాలనుకుంటాం, అసలైనటువంటిది మనం భగవంతుని పొందాలనేటువంటి కోరిక లేకుండా మనం పరిస్థితిని కింద పైన తారుమారు చేసుకుంటూ ఉంటాం. అంటే మనకి డబ్బు వచ్చినా మనం సుఖపడేది లేదు, మనకి ఇది దొరికినా అది దొరికినా మనకు కావాల్సింది భగవంతుడు. ఒక మూర్ఖ బ్రాహ్మణుడి స్టోరీ కూడా చెబుతున్నాడు ఆయన. ఒక బ్రాహ్మణుడికి పెళ్ళాము 3 కూతుళ్ళు ఉన్నారు. కానీ ఒకరోజు సడన్గా బ్రాహ్మణుడికి చావు వచ్చింది. అంటే పెళ్ళాము కూతుళ్ళు అందరు కూర్చుని ఏడుస్తున్నారు. ఆ బ్రాహ్మణుడు ఆ శరీరం వదిలిన తర్వాత బంగారు హంస మళ్ళీ జన్మించాడు. ఆయన తన భాగ్యం వల్ల తన పూర్వజన్మ ఆయన గుర్తుంది కాబట్టి ఆయన తన కుటుంబ సభ్యుల్ని ఎలా ఉన్నారో చూడాలని ఆయనకు ఆతృత కలిగి తన కుటుంబాన్ని చూసుకోవడానికి వచ్చాడు. అతనికి ఈ కుటుంబ ఆసక్తి వలన తన గత కుటుంబానికి సహాయం చేయాలని ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన అన్నాడు, నేను బంగారు హంసని కాబట్టి వారానికి నా శరీరం నుంచి ఒక బంగారు ఈక అమ్ముకొని మీరు సుఖంగా ఉండండి, దాన్ని మార్కెట్లో అమ్ముకుంటే మీకు ఎంత డబ్బు వస్తుంది, ఆ రకం సుఖం. ఈ రకంగా ఆ హంస ప్రతి వారం ఒక బంగారు ఈకని వదిలిపెట్టేది, తన గత జన్మ కుటుంబానికి కుటుంబాన్ని సుఖపెట్టడం కోసం. కానీ ఆ కుటుంబ సభ్యులకి వాళ్ళకి దాని ఏమంటారు, గ్రీడ్. గ్రీడ్ అంటే దురాశ. ఇంకా వేరే శబ్దాలు ఉన్నాయా అంతకంటే మంచి శబ్దం? గ్రీడ్. తేరాశ దురాశ అంటారు. నో, మాకు అసలు చెప్పలేదు. లోభి, లోభం కూడా సార్. అంటే ఏనే వాళ్ళు వారానికి ఒక ఈకిస్తుంటే సంతోషంగా ఆ బంగారాన్ని అమ్ముకుని వాళ్ళు బతకాల్సి పోయి వాళ్ళకి లోభం పెరిగింది. వాళ్ళు అనుకున్నారు, పెళ్ళాం అనుకుంది, ఒకే ఈకైంది, అన్ని ఈకల్ని మనం పీకేసుకుంటే నేను అంది ఇది మళ్ళీ ఎగిరిపోతుందేమో, కాబట్టి మనం ఇప్పుడే అన్ని ఈకలు పీకేసుకుంటే బాగుంటుందని చెప్పి అని చెప్పి ఈ మాట మళ్ళీ ఆ బంగారు హంస వచ్చినప్పుడు పెళ్ళాన్ని దాన్ని పట్టుకుని గొంతు పట్టుకుని బలవంతంగా దానికి ఉండేటువంటి బంగారు ఈకలన్నిటి కూడా పీకేసింది. అప్పుడు పాపం ఆ హంస కేకలేస్తూ చెప్పింది, నేను నా అంతటి నేను ఇస్తే కానీ అది బంగారు ఈకలుగా ఉండదు, బలవంతంగా పీకితే బంగారు ఈకలుగా ఉండదు అని చెప్పి ఆయన్ని కూడా మామూలు ఈకలు అయిపోయినాయి. అప్పుడు ఇంక పెళ్ళానికి కోపం వచ్చి ఆ హంసం తీసుకెళ్ళి చెత్తబుట్టలు పడేసింది. అప్పుడు అర్థమైంది, ఆసక్తి వల్ల తన కుటుంబానికి సహాయం చేయాలన్నా కూడా వాళ్ళు వాళ్ళ స్వార్థంతో ఏ రకంగా చావు పాలయ్యాడో అప్పుడు అర్థమైంది. కాబట్టి ఆసక్తి అనేది మంచిది కాదు. ఆఖరిది, ఒక రాజు బ్రాహ్మణుడి యొక్క స్టోరీ. ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. తన మిత్రుడి ఇంటికి వెళ్ళి అతను అప్పు అడిగాడు. అతను, నా దగ్గర నీకు అప్పు ఇవ్వడానికి డబ్బు లేదు, కానీ ఆ దేశాన్ని వెళ్ళే రాజుగారు ప్రతిరోజు మొదటి కనిపించిన బ్రాహ్మణుడికి 2 బంగారు నాణాలు ఇస్తారు, కాబట్టి నువ్వు రాజుగారి భవనం దగ్గరికి వెళ్ళి రాత్రంతా అక్కడ ఎదురు చూసి మొదటి బ్రాహ్మణుడిగా నువ్వు అక్కడ ఉండి నువ్వు ఆ 2 బంగారు నాణాలు తెచ్చుకోవచ్చు అని చెప్పాడు. ఇంకా బ్రాహ్మణుడు అసలు నిద్రపోలేదంట. అక్కడ పోయి ఎప్పుడు తెల్లారుతుంది, నేను లేట్ అయినంటే ఇంకో బ్రాహ్మణుడు ఏమన్నా క్యూలో నిలబడిపోతాడు, తనకు దొరకవు బంగారు నాణాలని. అక్కడ ఉండేటువంటి భటులు అతన్ని చూసి, ఇతను ఎవడో గుప్తచారుల్లాగా ఉన్నాడు అని చెప్పి ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారంట. మరుసటి రోజు అతను తీసుకొచ్చి రాజు ముందు నిలబెట్టారు. ఈయన ఏదో గుప్తచరులాగా ఉన్నాడు, అర్ధరాత్రి వచ్చి మన రాజమహల్ దగ్గర నిలబడ్డానని. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్పాడు రాజుకి, నేను గుప్తచరుణ్యం కాదు, నేను ఎదురు చూస్తున్నాను, మీ గేట్ దగ్గర నేను మొదటి బ్రాహ్మణుడిగా నిలబడి మీరు ఇచ్చేటువంటి 2 బంగారు నాణాలు తీసుకొని. అప్పుడు రాజు అన్నాడు, నువ్వు ఏది అడిగినా ఇస్తాను అని. అప్పుడు బ్రాహ్మణుడికి ఏం అడగాలో ఆయనకి సందేహం వచ్చి, నాకు కొద్దిగా టైం ఇవ్వండి, నేను ఏం అడగాలో ఆలోచించి చెప్తా అని చెప్పి. తర్వాత ఆయన ఆలోచించి, నేను 20 బంగారు నాణాలు అడగాల. ఆ తర్వాత అన్నాడు, నేను పోతే 2000 బంగారు నాణాలు అడగాల. పోతే రాజు ఇంకా అంతకంటే కూడా ఎక్కువచ్చని ఆయనకు ఆలోచన వచ్చింది, నేను 2 కోట్ల బంగారు నాణాలు అడగాల. అప్పుడు అక్కడి నుంచి ఒక సాధువు అట్టించిపోతూ, ఈ కోరికలన్నీ కూడా దుఃఖాన్ని కలిగిస్తాయి అనేటువంటి ఉపదేశాన్ని విన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడికి అర్థమైంది, నా కష్టాలన్నీ కూడా నేను డబ్బు కావాలనేటువంటి పిచ్చిలో ఉండడం వల్ల కలిగాయి. నేను 2 బంగారు నాణాలు పోయాను, కానీ ఇప్పుడు 1 కోటి బంగారు నాణాలు దాని కూడా అది కూడా తక్కువలాగా అనిపిస్తుంది. కాబట్టి రాజు దగ్గర వెనక్కి వెళ్ళి నాకేం అక్కర్లేదని చెప్పాడు. ఎందుకంటే ఆయనకు అర్థమైంది, ఈ అర్థం అనేటువంటి అనర్థాలకు కారణం అవుతుందని చెప్పి, ఎవరికైతే కోరికలు లేవో అటువంటి వాడి సంసారంలో సుఖంగా ఉంటాడు. సంసార కోరికలన్నీ కూడా మనకు అమితమైనటువంటి దుఃఖాన్ని కలిగిస్తాయి. ఆ కోరికల నుంచి బయటపడితే మనకి ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది.